ఓం శాంతి. మురళీ డేట్ 21/2/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, నిద్రపోతున్న భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మనం బాబా దగ్గరికి వచ్చాము. భాగ్యం మేల్కోవటం అంటే విశ్వానికి అధిపతులుగా కావటం. ఎందుకొచ్చాం బాబా దగ్గరికి? భాగ్యాన్ని మేల్కొల్పుకోటానికి. ఏ ఆహారం తింటే మనం బాబా సమానంగా తెలివైన వారిగా అవుతాము. ఈ జ్ఞానం, ఈ చదువే మనకు బుద్ధికి ఆహారం. ఎవరైతే రోజు ఈ చదువు చదువుకుంటారో, అంటే ఈ భోజనం చేస్తారో, వారి బుద్ధి బంగారంగా అవుతుంది. వివేకవంతులలో కూడా వివేకవంతుడు బాబా మనల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబా నుండి సుఖ వారసత్వాన్ని తీసుకొని సుఖ దేవులుగా అవ్వాలి. అందరికీ సుఖాన్నివ్వండి. రాజ ఋషులుగా కావాలి అంటే వికారాలన్నింటినీ సన్యాసం చెయ్యాలి. చదువే సత్యమైన భోజనం. సద్గతి పొందటానికి చెప్పుడు మాటలు వినకండి, శ్రీమతంపై నడవండి. ఒక్క బాబా చెప్పిందే వినాలి, మోహాన్ని జయించాలి. సంతోషంగా ఉండాలి అంటే బాబా చెప్పే జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్వరూపంలో తీసుకురావాలి. సంతోషమే మనందరి యొక్క అసలైన సంస్కారం. దివ్య గుణాలు మన వస్తువులు, అవగుణాలు మాయకు చెందినవి. సాంగత్య దోషం వల్ల అవగుణాలు వచ్చేస్తాయి. ఇప్పుడు వాటికి మనం వీపు చూపించాలి. సర్వశక్తివంతులము ఈ స్వమానంలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. ఎటువంటి అసూరి సంస్కారాలు, వ్యర్థ సంస్కారాలు మన ముందు వచ్చే ధైర్యం చూపించవు. ఎప్పుడు? మాస్టర్ సర్వశక్తివంతులము అనే స్వమానంలో ఉన్నప్పుడు. సంకల్పంలో కూడా ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు అంటే సంపూర్ణత యొక్క లక్ష్యం మన ముందుంచుకోవాలి. లక్ష్యమున్నప్పుడు ఆకర్షణ ఉండదు. ఈ లక్ష్యానికి చేరాలి అని పురుషార్థం చేస్తే ఎటు ఆకర్షణ ఉండదు. ఎవరం? మనందరం జ్ఞానస్వరూప ఆత్మలము. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీ నిద్రించిన భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు. భాగ్యాన్ని మేల్కొల్పటం అంటే విశ్వానికి అధిపతులుగా కావటం. ప్రశ్న, ఏ భోజనం పిల్లలైన మిమ్మల్ని బాబా సమానమైన వివేకవంతులుగా తయారు చేస్తుంది? జవాబు, ఈ చదువు పిల్లలైన మీ బుద్ధికి భోజనం. ఎవరైతే రోజు ఈ చదువు చదువుతారో, అనగా ఈ ఆహారాన్ని తీసుకుంటారో, వారి బుద్ధి పారసంగా అవుతుంది. వివేకవంతులలోని వివేకమైన పారస నాదుడగు బాబా మిమ్మల్ని తమ సమానంగా పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. పాట, నా భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని చరణాలు విన్నప్పుడు కూడా మధురాతి మధురమైన పిల్లల ఒళ్ళు పులకరించిపోవాలి. ఇది సాధారణమైన గీతమే కాని దీని సారం గురించి ఎవ్వరికీ తెలియదు. బాబానే వచ్చి గీతాలు, శాస్త్రాలు మొదలైన వాటి అర్థాన్ని వివరిస్తారు. మధురాతి మధురమైన పిల్లలకు కలియుగంలో అందరి భాగ్యం నిద్రిస్తుందని, సత్యుగంలో అందరి భాగ్యము మేల్కొని ఉంటుందని కూడా తెలుసు. నిద్రిస్తున్న భాగ్యాన్ని మేల్కొల్పేవారు లెక్క భాగ్యాన్ని తయారు చేసేవారు ఒక్క బాబానే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతారు. శిశువు పుట్టటంతోనే తన భాగ్యం మేల్కొంటుంది. కొడుకు పుట్టటంతోనే నేను వారసుడిని అని అతడికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది అనంతమైన విషయం. కల్ప కల్పము మన భాగ్యం మేలుకుంటుందని, మరలా నిద్రిస్తుందని పిల్లలకు తెలుసు. పావనంగా తయారైతే భాగ్యం మేలుకుంటుంది. దీనిని పావన గ్రహస్థాశ్రమము అని అంటారు. ఆశ్రమము అన్న పదం పవిత్రమైనది. పవిత్ర గ్రహస్థ ఆశ్రమము అని అంటారు. దానికి విరుద్ధంగా అపవిత్రత, పతిత గ్రహస్థ ధర్మముంటుంది. దానిని ఆశ్రమము అని అనరు. గ్రహస్థ ధర్మమైతే అందరికీ ఉంది. అది జంతువులలో కూడా ఉంది. జంతువులు కూడా పిల్లలకు జన్మనిస్తాయి. జంతువులు కూడా గ్రహస్థ ధర్మంలోనే ఉన్నయ్యి అని అనబడుతుంది. మన స్వర్గంలో పవిత్ర గ్రహస్థ ఆశ్రమంలో దేవీ దేవతలుగా ఉండేవారిమి అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని వారి మహిమను కూడా గానం చేస్తారు. మీరు స్వయము గానం చేసేవారు. మనం మళ్లీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలు అని అంటారు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. ఆ తర్వాత మళ్లీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇప్పుడు దాని అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. వారైతే అంధశ్రద్ధతో కేవలం అలా నామ మాత్రంగా అనేస్తారు. శంకర దేవతాయ నమః అని అంటారు. శివుడి గురించి శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి తేడా అయితే ఉంది కదా. తాను దేవత, వీరు పరమాత్మ. శివుడు మరియు శంకరుడు ఒక్కరే అని అనటానికి వీల్లేదు. మనం తప్పకుండా రాతి బుద్ధి కలవారిగా ఉండేవారిమని, ఇప్పుడు పారస బుద్ధి కలవారిగా అవుతున్నామని మీకు తెలుసు. దేవతలనైతే రాతి బుద్ధి కలవారు అని అనరు. మళ్లీ డ్రామా అనుసారంగా రావణ రాజ్యంలో మెట్లను దిగవలసిందే. పారస బుద్ధి కలవారి నుండి రాతి బుద్ధి కలవారిగా అవ్వాలి. అందరికన్నా వివేకవంతుడు ఒక్క బాబానే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు బాబా. అటువంటి వారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మీరు పారస బుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. పారసనాథుని మందిరం కూడా ఉంది, అక్కడ మేళా జరుపుతారు. కాని పారసనాథుడు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. నిజానికి పారసనాథునిగా తయారు చేసేవారు ఒక్క బాబానే. వారు వివేకవంతుల వివేకం. ఈ విషయాలు పిల్లలైన మీకు బుద్ధికి భోజనం. బుద్ధి ఎంతగా మారిపోతుంది, దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఇక్కడ ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఇది తమో ప్రధానమైన రౌరవ నరకం. గరుడ పురాణంలో కూడా ఎన్నో రోచకమైన విషయాలను వ్రాసేశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి భోజనం లభించింది. అనంతమైన తండ్రి ఈ భోజనాన్ని ఇస్తున్నారు. ఇది చదువు, దీనిని జ్ఞాన అమృతము అని కూడా అంటారు. ఇందులో జలము మొదలైనవేవీ లేవు. ఈ రోజుల్లో అన్నింటినీ అమృతము అని అనేస్తారు. గంగా జలాన్ని కూడా అమృతము అని అంటారు. దేవతల కాళ్లు కడిగి ఆ నీరును ఉంచుతారు, దానిని కూడా అమృతము అని అనేస్తారు. ఇవి కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఈ తీర్థం అమృతమా లేక పతిత పావని అయిన గంగా జలం అమృతమా? తీర్థం ఏదైతే ఇస్తారో దానిని పతితులను పావనంగా తయారు చేస్తుంది అని అనరు. గంగా జలాన్నే పతిత పావని అని అంటారు. మనుషులు మరణించేటప్పుడు నోట్లో గంగా జలం ఉండాలి అంటారు. అర్జునుడు బాణాలు వేసి అమృత జలాన్ని త్రాగించాడు అని చూపించారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ వెయ్యరు. బాణాలతో పోట్లాడుకునే ఒక ఊరు ఉంది. అక్కడి రాజును ఈశ్వరుడు అవతారము అని అంటారు. నిజానికి ఎవరూ ఈశ్వరుని అవతారం కారు. నిజానికి సత్యమైన సద్గురువు ఒక్కరే. వారు సర్వుల సద్గతిదాత. వారు ఆత్మలందరినీ తమ తోడుగా తీసుకుని వెళతారు. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ తిరిగి తీసుకొని వెళ్లలేరు. బ్రహ్మములో లీనమయ్యే విషయం కూడా ఏమీ లేదు. ఈ నాటకం రచింపబడి ఉంది. సృష్టి చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర భూగోళము ఎలా పునరావృతమవుతుంది అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దీని గురించి ఇంకా ఎవరికీ తెలియదు. మనుషులనగా ఆత్మలు తమ తండ్రి అయిన రచయితను కూడా తెలుసుకోరు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని కూడా స్మృతి చేస్తారు. హద్దు తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అన్న పదం చాలా గౌరవపూర్వకంగా అంటారు. వారి గురించే పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేస్తారు. ఒకవైపు తాను దుఃఖహర్త సుఖకర్త అని అంటారు, మళ్లీ ఏదైనా దుఃఖం కలిగితే, పిల్లలు మొదలైన వారు మరణిస్తే ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తాడు అని అనేస్తారు. ఈశ్వరుడు నా కొడుకును తీసుకున్నాడు, ఇలా ఎందుకు చేశాడు అని అంటారు. ఒక్కవైపు మహిమ చేస్తారు, మరలా ఏమైనా జరిగితే ఈశ్వరుణ్ణి తిడుతూ ఉంటారు. ఈశ్వరుడు కొడుకు ఇచ్చాడు అని అంటారు కదా, మరలా తాను తిరిగి తీసుకుంటే మీరెందుకు ఏడుస్తున్నారు? ఈశ్వరుడు వద్దకే వెళ్లాడు కదా. సత్తిగల్లో ఎప్పుడూ ఎవరు ఏడవరు, ఇక్కడ ఏడవలసిన అవసరమే లేదు అని బాబా అంటారు. ఆత్మ తన లెక్కాచారాల అనుసారంగా వెళ్లి ఇంకొక పాత్రను అభినయించాలి. జ్ఞానం లేని కారణంగానే మనుష్యులు ఎంతగానో ఏడుస్తారు, పిచ్చివారిలా అయిపోతారు. అమ్మ మరణించిన హల్వా తినాలి, భార్య మరణించిన హల్వా తినాలి, నష్టమోహులుగా అవ్వాలి అని ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు. మాకు ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇటువంటి స్థితి పిల్లలకు ఉండాలి. మోహాజీత్ రాజు కథను కూడా విన్నారు కదా. ఇవన్నీ దంత కథలు. సత్తిగల్లో ఎప్పుడూ దుఃఖపు విషయం ఉండదు. అలాగే అకాల మృత్యు కూడా ఏదీ జరగదు. మనం మృత్యుపై విజయాన్ని పొందుతామని పిల్లలకు తెలుసు. బాబాని మహాకాలుడు అని కూడా అంటారు. మహాకాలుడు మీకు మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. అనగా మృత్యు అనేది ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మను కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. దానినే మృత్యువు కబళించేసింది అని అంటారు. అంతేకాని మృత్యు అనేది ఏదీ లేదు. మనుష్యులు మహిమను గానం చేస్తూ ఉంటారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. అచ్యుతం కేశవం అని అంటారు, కాని అర్థం తెలుసుకోరు. మనుష్యులు పూర్తిగా అవివేకులుగా అయిపోయారు. ఈ ఐదు వికారాలు మీ బుద్ధిని ఎంతగానో పాడు చేసేస్తాయి అని బాబా వివరిస్తారు. ఎంతో మంది మనుష్యులు బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళతారు. ఈరోజు 2 లక్షల మంది వెళ్లారు, 4 లక్షల మంది వెళ్లారు అని అంటారు. తీర్థయాత్రలకు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వెళతారు. మీరైతే వెళ్లరు, కావున బీకేలు నాస్తికులు అని అంటారు. ఎందుకంటే మీరు భక్తి చెయ్యరు. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోరో వారే నాస్తికులని మీరంటారు. బాబా గురించైతే ఎవ్వరికీ తెలియదు, కావుననే దీనిని అనాథ ప్రపంచము అని అంటారు. పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లే కదా. బాబా మొత్తం ప్రపంచంలోని పిల్లలను పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు వస్తారు. అర్ధకల్పం తప్పకుండా పావన ప్రపంచం ఉండేది కదా. రామరాజ్యం, రామ ప్రజ, షావుకార్లు అని అంటారు. అక్కడ అధర్మం ఎలా ఉండగలదు? అక్కడ పులి మేక కలిసి నీళ్లు త్రాగుతాయి. మరి అక్కడ రావణుడు మొదలైన వారు ఎక్కడ నుండి వస్తారు? ఏమి అర్థం చేసుకోరు. బయటవారు ఈ విషయాలను విని నవ్వుతారు. ఇక్కడ జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచం కదా. ప్రేరణ ద్వారా పతితులను పావనులుగా చేస్తారా? హే పతిత పావనారా, నీ వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు. మరి తప్పకుండా భారతదేశంలోకే వచ్చి ఉంటారు. జ్ఞాన సాగరుడైన నేను వచ్చాను అని వారు ఇప్పుడు కూడా చెప్తున్నారు. శివ్ బాబాలోనే మొత్తం జ్ఞానమంతా ఉంది. ఆ బాబానే కూర్చొని పిల్లలకు ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. శాస్త్రాలలో అన్నీ ఉత్తకథలే. వ్యాస భగవానుడు శాస్త్రాన్ని తయారు చేశాడు అన్న పేరుని పెట్టారు. ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవారు. ఇతను వ్యాసదేవుడు. ఇతడి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. వ్యాసుని నుండి, శివాచార్యుని నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు కాని మనుషులు తికమక పడకుండా ఉండేందుకు శివుని పిల్లలు అని అంటారు. వారి యథార్థ నామం శివ. కావున ఇప్పుడిక ఏ దేహదారిని చూడకండి. ఇప్పుడు స్వయంగా శివ్ బాబా సన్ముఖంగా కూర్చున్నారు అని బాబా అంటారు. ఆత్మనే తెలుసుకోవటం జరుగుతుంది. అలాగే పరమాత్మని కూడా తెలుసుకోవటం జరుగుతుంది. వారు పరమపిత శివ పరమాత్మ. వారే వచ్చి పతితులను పావనంగా అయ్యే దారిని తెలియచేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని చెప్తారు. ఆత్మను అనుభవం చేసుకోగలరే కాని చూడలేరు. ఇప్పుడు మీరు మీ ఆత్మను అనుభవం చేసుకున్నారా అని బాబా అడుగుతారు. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది. ఇది ఒక రికార్డు వలె రచింపబడి ఉంది. ఆత్మ అయిన మనమే శరీరాన్ని ధారణ చేస్తామని మీకు తెలుసు. మొదట మీరు దేహ అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు దేహి అభిమానులుగా ఉన్నారు. ఆత్మ అయిన మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. అది ఎప్పుడూ అంతమవ్వదు. కొందరు ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అని అడుగుతారు. కాని ఇది అనాదిగా అయినది. ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. దీనిని రచింపబడి ఉన్న అవినాశి విశ్వ డ్రామా అని అంటారు. కావున బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. చదువుకోని పిల్లలకు చదువు చెప్పటం జరుగుతుంది కదా. ఆత్మే పరమాత్మ. ఆత్మనే శరీరంలో ఉంటుంది. ఇది రాతి బుద్ధి కలవారి కొరకు భోజనం వంటిది. బుద్ధికి వివేకం లభిస్తుంది. పిల్లలైన మీకోసం బాబా చిత్రాలను తయారు చేయించారు. ఇది చాలా సహజం. వీరు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మని కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవి దేవత, దేవదేవ, మహాదేవ అని అంటారు. ఒకరికన్నా ఒకరిని పైన ఉంచుతారు, అర్థమేమీ తెలుసుకోరు. బ్రహ్మ దేవత ఎలా అవ్వగలిగారు? ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. నేను ఈ శరీరంలోకి ప్రవేశించి ఇతడి ద్వారా మీకు అర్థం చేయిస్తాను. ఇతడిని నా వాణిగా చేసుకుంటాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేనొస్తాను. ఇతను కూడా పంచ వికారాలను సన్యసిస్తాడు. సన్యసించే వారిని యోగి ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు రాజ ఋషులుగా అయ్యారు. మీరు పంచ వికారాలను సన్యసించారు, కావున మీ పేరు మారుతుంది. మీరు రాజయోగీలుగా అవుతారు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులైతే ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే భార్యాభర్తలు కలిసే ఉంటారు. మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైన విషయం వికారాల విషయం. శివ్ బాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. తాను బీజరూపుడు, సత్చిత్తానంద సాగరుడు, జ్ఞాన సాగరుడు. స్థాపన వినాశనము పాలన ఎలా చేస్తారో బాబాకి తెలుసు, మనుషులకు తెలియదు. బీకే లేన మీరైతే ప్రపంచ వినాశనాన్ని చేయిస్తారు అని వెంటనే అనేస్తారు. అచ్చా, మీ నోట్లో మిఠాయి. వీరు వినాశనానికే నిమిత్తమయ్యారు. శాస్త్రాలను, భక్తిని, గురువులను ఎవరిని నమ్మరు. కేవలం వారి దాదానే నమ్ముతారు అని అంటారు. కాని ఇది ఎంత పతిత శరీరం! నేను ఇతనిలోకి ప్రవేశించాను. పతిత ప్రపంచంలో పావనులు ఎవరూ ఉండరు. పతిత ప్రపంచంలో పావనులు ఎవరూ ఉండలేరు అని బాబా స్వయమే చెప్తారు. మనుషులు చెప్పుడు మాటలను వింటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి చెప్పుడు మాటలతోనే భారతదేశం దుర్గతిని పొందింది. అప్పుడే బాబా వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతిని ఇస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా నుండి సుఖ వారసత్వం తీసుకునే సుఖదేవులుగా అవ్వాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. రాజ ఋషులుగా అయ్యేందుకు వికారాలన్నింటినీ సన్యసించాలి. రెండో పాయింట్, చదువే సత్యమైన ఆహారం. సద్గతిని పొందేందుకు చెప్పుడు మాటలను వదిలి శ్రీమతంపై నడవాలి. ఒక్క బాబా నుండే వినాలి, మోహజీతులుగా అవ్వాలి. వరదానం తమ వాస్తవిక సంస్కారాలను ఇమర్జ చేసుకుని సదా హర్షితంగా ఉండే జ్ఞానస్వరూప భవ. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని స్మరిస్తూ దాని స్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండటం బ్రాహ్మణ జీవితపు వాస్తవిక సంస్కారం. దివ్య గుణాలు మన వస్తువులు, అవగుణాలు మాయకు చెందినవి. అవి సాంగత్య దోషం వల్ల వచ్చేస్తాయి. ఇప్పుడు వాటికి వీపు చూపించినట్లయితే మరియు మీ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. ఏ విధమైన అసూరి లేక వ్యర్థ సంస్కారము మీ ముందుకు వచ్చే ధైర్యాన్ని కూడా ఉంచలేవు. స్లోగన్ సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని మీ ముందుంచుకున్నట్లయితే సంకల్పంలో కూడా ఎటువంటి ఆకర్షణ ఆకర్షించలేదు. అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఏకత కోసం ఒక ఆత్మిక తాయిత్తును ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి అని గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం. గౌరవానికి చెందిన ఈ రికార్డు సఫలతకు చెందిన అవినాశీ రికార్డుగా అయిపోతుంది. నోట్లో ఒకే సఫలత మంత్రం ఉండాలి. ముందు మీరు ఈ మహామంత్రం మనస్సులో పక్కాగా ఉండాలి. యథార్థ రూపంతో ముందు నేను అన్న దానిని తొలగించి ఇతరులను ముందుకు తీసుకువెళ్లటమే స్వయం ముందుకు వెళ్లటము అని భావించి ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకువెళుతూ సఫలతను పొందుతూ ఉండండి. ఈ మంత్రం మరియు తాయత్తు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్లయితే ప్రత్యక్షత డంకా మ్రోగుతుంది. ఓం శాంతి.